వాడు ఎలా ఉన్నాడు అని రోజు తలుచుకుంటాడట. నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావు, నువ్వు ఎలాగో హాయిగా ఎక్కడ తింటున్నావు, కానీ వాడే దూరంగా ఉన్నాడు అని దూరంగా ఉన్నవాడిని తలుచుకోవడం మన లక్షణం. అలాగే పరమాత్ముడు కూడా ఏం చేస్తాడు, ఇక్కడ దగ్గరగా ఉన్నవాడు ఎలాగో దగ్గరగా చూస్తున్నాడు, పాప వెనకాతలు ఉన్న వాళ్ళకే నేను కనపడడం లేదని బాగా వెనకాతల నక్కి నక్కి కూర్చున్న వాళ్ళని, రండి నాయన మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని అంటాట. అందువల్ల మనం ఎక్కడున్నాం, ఏమి చేశామన్నది కాదు, శ్రద్ధ ఉందా లేదా, భక్తి ఉందా లేదా. భక్తితో నువ్వు ఏ పని చేస్తే అది ఒక మహాయజ్ఞం అయిపోతుంది. పైగా క్షేత్రాలలో ఏం చెయ్యాలో చెప్పారు. ఈ నైమిషారణ్యం వచ్చినప్పుడు చేసి తీరవలసిన పని పద్మపురాణంలో, స్కాంద పురాణంలో, నారద పురాణంలోనూ చెప్పారు. తీర్థోపవాస కర్తవ్య శిరసో ముండనాని చ శిరోగతాని పాపాని యాంతి ముండనతో యతః. తీర్థయాత్రకు వచ్చాక ఒక్కరోజైనా ఉపవాసం ఉండాలి. మనకి అలా ఉపవాసం ఉండే అవకాశం లేకుండా చేస్తున్నారు పాపం రామ్మోహన్ గారు. పొద్దున్నే చెంబుడు కాఫీ, కాసేపటికి పలహారం, ఆ తర్వాత మధ్యాహ్నం బలహారం, లేవగానే మళ్ళీ జలహారం, ఆ తర్వాత మళ్ళీ రాత్రికి మళ్ళీ ఫలహారం, తర్వాత నిద్రాహారం. కాబట్టి మనకు ఉపవాసం కుదరడంలా. అందుకే ఏం చేస్తాడో తెలుసా భగవంతుడు, తీర్థయాత్రకు వెళ్ళినవాడు వీళ్ళు ఉపవాసం ఉండకుండా అధిక వాసం ఉంటున్నారని రైలు రత్తీసాగర్ పెడతాడు. అప్పుడు తెలిసొస్తుంది ఉపవాసం అంటే ఏమిటో. అందుకని ఆయన పరీక్షించి ఏదో రక బలాత్కారంగా ఉపవాసం ఉండేలా చేస్తాడు. తీర్థయాత్రలో ఒక్కపోటైనా ఉపవాసం ఉండాలి. కాబట్టి తీర్థోపవాస కర్తవ్య. అందుకని ఎప్పుడైనా క్షేత్రానికి వెడితే ఒక్కపూట మొత్తం బొత్తిగా అంతా ఉండకండి. గోవింద, ఈ గోవింద అనపోయేసరికి ఇది పోయిందా పోయిందా అని అస్మాడు కరెంటు పోవడం రావడం, ఇది కూడా పరీక్షే. కలిపురుషుడు నైమిషారణ్యంలో మధ్య మధ్యలో మనకి నమ్మకం ఉందా లేదా అని పరీక్షిస్తూ ఉంటాడు. వాటి నుంచి కూడా బయటపడాలి. కాబట్టి తీర్థయాత్రలో ఉపవాసం ఉండకపోతే ఆయన బలాత్కారంగా ఉంచుతాడు కనుక దానికి బదులు మనమే మన శరీరాన్ని ధర్మాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని బట్టి ఒక పూటైనా ఉండమన్నారు, ఒక రోజైనా ఉండమన్నారు. కలియుగంలో ఎక్కువ మంది రోగులు ఉంటారని చెప్పారు. ప్రాయేణ అల్పాయుషాహ, అల్పాయుష్కులు, తర్వాత రెండోది రోగులు. మన కలియుగం వాళ్ళ గురించి భగవంతుడికి బాగా తెలుసు అండి. అందుకనే చాలా జాగ్రత్తగా ఏమన్నాడు, కటిక ఉపవాసం చేయకు నాయన, ఆహారాన్ని లఘువుగా తీసుకో అన్నాడు ఆయన. ఈ కలియుగంలో మానవులు అల్లసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు, ఏమిటం బుడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. కలియుగంలో మానవులు మొదటి లక్షణంతో అలసులుగా ఉంటారు. అంటే ఈ కలియుగ మానవులు మొదటి లక్షణం ఏమిటి, అలసత్వం. అలసత్వం అంటే సోమరితనం, ఎక్కువ పని చేయలేరు. గట్టిగా ఓ పూట తిరిగారంటే మధ్యాహ్నం పడుకోవలసిందే, తలనొప్పో మొలనొప్పో ఏదో ఒక నొప్పి వస్తుంది, లేదా ఒక గంట కాఫీ తాగకపోతే తట్టుకోలేడు. వీలున్నంత వరకు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. పాపం ఓ డాక్టర్ గారు నిద్రపోయేటప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి నిద్రపోయే ముందు అన్నాడు. అనగానే వెంటనే ఈ పేషెంట్ అడిగట్ట, నిద్రపోయేటప్పుడు అంటే ఏ నిద్రపోయేటప్పుడు, పొద్దుట నేను బస్సులో ఉద్యోగానికి వెడతాను, ఆ బస్సు ఎక్కగానే నిద్రపోతాను అప్పుడా, ఆఫీస్కి వెళ్ళగానే సీట్లో కూర్చుని నిద్రపోతాను అప్పుడా, మధ్యాహ్నం భోజన సమయంలో భోజనం అయ్యాక నిద్రపోతాను అప్పుడా, లేక సాయంకాలం మళ్ళీ నిద్రపోతాను అప్పుడా, తిరుగు ప్రయాణం మళ్ళీ బస్సులో వచ్చేటప్పుడు నిద్రపోతాను అప్పుడా, లేక రాత్రి భోజనానంతరం మంచం మీద పడుకుని నిద్రపోతాను అప్పుడా, ఏ నిద్రపోతున్నప్పుడు వేసుకున్నాను ట్యాబ్లెట్. ఇన్ని నిద్రలు ఉంటాయని డాక్టర్ గారికి కూడా తెలియదు పాపం. కాబట్టి ఒక్కొక్కళ్ళ అదృష్టం కుర్చీలో కూర్చుని పురాణం ఏంటో ఎలా ఎలా నోరు ఆవాలించి నిద్రపోతారు. మీరు మంచివాళ్ళు గనక నా ఉపన్యాసం తన్మయంగా తలకాయ ఊపుతున్నారు తప్ప నిద్రపోవడం లేదు. కానీ మహానుభావులకి సరిగ్గా నిద్రాదేవత పిలిస్తే పలుకుతున్నారు, వాడు పడుకుంటే వాడి కుంభకర్ణుడు పడుకున్నట్టే లేపలేం. పక్కన ఫోన్ మోగుతూ ఉంటుందండి, కొంతమందికి పదువుతుంది లేవడు వాడు, ఆ ఫోన్ బర్రో 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 అంటూనే ఉంటుంది, చచ్చినా లేవరు వాడు. ఈలోపు మనం చచ్చిపోతాం ఫోన్ చేసి చేసి చేసి. అలా అతిగా నిద్రపోతూ పని చేయడం మానేసి వీలున్నంత విశ్రాంతి తీసుకునేవాళ్ళు కలియుగంలో ఎక్కువగా ఉంటారు. కలియుగంలో పూర్వంలో చాకరీ చేయలేకపోతున్నారు, గట్టిగా రేవు దగ్గరికి నడవలేరు, రేవులో స్నానం చేస్తే ఒడ్డెక్కలేము, అన్ని అనారోగ్యాలే. అందుకని అలసాహ సోమరులు. రెండోది ఏమిటి, మందబుద్ధి బలులు, తెలివితేటలు తక్కువ. పూర్వంలాగా పుస్తకాలు కంఠస్థం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? పూర్వం పుస్తకాలు అక్కర్లేకుండా మస్తకం సమస్తంగా పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు ఏదడిగితే చెప్పేసేవారు, లెక్కలు నోటితో చెప్పేసేవారు. ఇప్పుడు రెండేళ్ళు ఎంత అంటే క్యాలిక్యులేటర్ నొక్కుతాను ఉండండి అంటాడు. 2 × 2 అని నొక్కాలి. పోనీ ఈ మధ్యలో సాఫ్ట్వేర్ కుర్రాడు నేను, ఏం ఉద్యోగం చేస్తున్నావురా అని అడిగితే నీ ఉద్యోగం ఏంటంటే అంటాడు తప్ప దాని అర్థం ఏమిటో చెప్పడం. అంటే వాడు ఏం ఉద్యోగం చేస్తున్నాడో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు, కనీసం తాను చేస్తున్న పని కూడా వివరించి చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అన్నమాట ఇవాళ. ఏమి జ్ఞానం మంది, ఏమి చదువు మందిక. అందువల్ల కలియుగంలో మందబుద్ధివులు ఎక్కువగా ఉంటారు. ఇంకా మూడవది అల్పతరాయువులు, ఆయువు కూడా తక్కువ. పూర్వంలో 100 ఏళ్ళు ఎవడో బతకడు, ఊరికే 100 అండమే కానీ వాడి 100 ఏమీ లేదు, ఎవడెంతకాలం బతుకుతాడో తెలియదు. ఉన్న 4 రోజులు పూర్వం ఆరోగ్యంగా ఉంటాడా? ఉగ్ర రోగ సంకలితులు, భయంకర రోగాలతో పీడింపబడతారు. చెట్లకి, పుట్టలకి, మనుషులకి, జంతువులకి అన్నిటికీ రోగాలేమో 5-6 రోగాలు, కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆ రోగానికి మందేస్తే ఇంకో రోగం, ఈ రోగానికి మందేస్తే ఇంకో రోగం, ఈ లోపు వీడు వెళ్ళిపోతాడు. ఈ విధంగా రోగాలతో పీడింపబడతాడు. పోనీ మంచి సంపదలు ఉంటాయా అంటే ఆరోగ్య సంపద లేదు, సంతోష సంపద అసలే లేదు. గుండెల మీద చేసుకు చెప్పండి, మేము ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాం, మాకు ఏ దుఃఖమూ లేదు, మేము దేని గురించి బెంగ పెట్టుకోవటం లేదు అన్నవాడు ఒక్కడ కనపడతాడా? ఏదో మీలాంటి జ్ఞానులు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ సహజంగా లోకంలో ఎక్కడ ఎవరిని కదిలించినా పిల్లల గురించి బెంగ ఒకడికి, డబ్బు లేక బెంగ ఒకడికి, జబ్బు ఎక్కువ బెంగ ఒకడికి, లేక ఎవడు ఏమనుకుంటున్నాడు అనే బెంగ ఒకడికి, ఏదో ఒక బెంగ ఉంటూనే ఉంటుంది. ఉన్న ఊళ్ళో ఉండలేక ఇంకో ఊరు పోదామనే బెంగ మరొకడికి, అక్కడికి వెళ్ళాక ఏమొస్తుందనే బెంగ మరొకడికి, ఈ విధంగా నిత్యం ఏదో ఒక చింతతో ఉంటాడు. అందుకని మందభాగ్యులు కలియుగంలో జీవులు, సుకర్మములు చెయ్యలేరు. అలాంటి వాళ్ళకి నియమం ఏమిటంటే తీర్థయాత్రలకు వెళ్ళి తీర్థయాత్రలో కనీసం ఒక్క పూటైనా ఉపవాసం ఉండండి మీ శక్తిని బట్టి. అందుకని తీర్థోపవాస కర్తవ్య. కర్తవ్య అంటే చెయ్యాలి, వి షుడ్ ట్రై అండ్ ట్రై. కొన్ని పనులు చేసి తీరాలన్నప్పుడే కర్తవ్య అంటారన్నమాట. ఇంక రెండోది శిరసో ముండనానిచ అప్పుడప్పుడైనా ఏ తిరుపతో కాశీయో ఎక్కడికో క్షేత్రానికి వెళ్ళి గుండు చేయించుకుంటూ ఉండాలి. గుండు ఎందుకు చేయించాలి అంటే పాపములు శిరస్సు మీద ఉన్న జుట్టును ఆశ్రయించుకుంటాయి. జుట్టు ఉన్నంత వరకు వీడికి వ్యామోహం ఎక్కువ ఉంటుంది. ఈ జుట్టు తీసుకోవడం ఆడవాళ్ళకి కష్టమా? మగవాళ్ళకి మాత్రమే. ఆడవాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు గుండు ఇచ్చే అధికారం లేదు. ఒక్క భర్త చచ్చిపోతున్నాడు అనుకున్నప్పుడు మాత్రమే నా భర్త బతికితే నేను తలనీల ఇస్తాను అని మొక్కుకోవచ్చు తప్ప తక్కిన వేళల్లో శిరోముండనం చేసుకునే అధికారం స్త్రీలకి లేదు. తక్కిన వాళ్ళందరూ మాత్రం, మగవాళ్ళు మాత్రం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తప్పక శిరోముండనం చేయించుకోవాలి. ఎందుకంటే ఈ జుట్టుని పాపాలు ఆశ్రయించుకుని ఉంటాయి. అసలు ఇంతెందుకు జుట్టు ఉన్నంత వరకు మనకు వ్యామోహం? ఈ జుట్టు పోయేసరికి ఎన్ని బాధలండి. ఆ మధ్యన వైజాగ్లో పెళ్లి కొడుకున్నాడు, వాడికి 50 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళి అవ్వలేదు, నెత్తిమీద వెంట్రుకలన్నీ ఊడిపోయాయి. మా తమ్ముడికి బాగా స్నేహితుడు, మా తమ్ముడు రత్నాకర్ గారికి, అందుకని వైజాగ్లో మా తమ్ముడు ఉన్నాళ్ళండి. ఆయన రత్నాకర్ గారు 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్ళి అవ్వడం లేదండి, నెత్తిమీద వెంట్రుకలు లేదండి, పెళ్ళి అయ్యే మార్గం చూడండి అంటే ఎందుకు వచ్చింది, హాయిగా మా అన్నయ్య గారితో పాటు తపస్సు చేసుకోండి పండి అంటే వినలేదు. ఆయన ఓ మంచి విగ్గు చేయించుకున్నాడు. ఆ విగ్గు మళ్ళీ మా తమ్ముడు తప్ప ఎవరూ పెట్టలేరు. ఈ చుట్టూ 4 వెంట్రుకలు ఉన్నాయట, ఈ విగ్గు దానికి తగిలించాలి. అందుకని తగిలించుకుని మా తమ్ముడికి ఆయనకున్న స్నేహం వల్ల తమ్ముడిని పెళ్లి చూపులకు తీసుకెళ్లారు. ఈ జుట్టు చూసి అవతల అమ్మాయి వయస్సు పెద్దదైనా పర్వాలేదు లేండి, కొంచెం జుట్టు ఉంది కదా అని ప్రేమించింది. మొత్తం మీద పెళ్ళి అయింది. ఈ పెళ్లిలో వచ్చింది పెద్ద గొడవ. 5 నిమిషాలకోసారి రత్నాకర్ గారు గదిలోకి వచ్చి అలంకారం చేయాలి, మంగళ స్నానం రత్నాకర్ గారు చేయించాలని వాట. ఎంత స్నేహితులు అనుకున్నారు అవతల వాళ్ళు. అసలు రహస్యం ఈయనకి తప్ప ఆయనకి తెలియదు. ఎందుకంటే మంగళ స్నానం చేయాలంటే నెత్తి మీద విగ్గు లేచిపోతుంది, అది అమ్మాయి చూసిందంటే పెళ్లి ఆగిపోతుంది. అందుకని ఈయన లోపలికి వెళ్ళి ఆ విగ్గు తీయించి వీడి చేసి స్నానం చేయించి మళ్ళీ ఈయన పెట్టాలి. ఇక్కడే జరిగిందండి తమాషా. ఆఖరణ పెళ్లి మీరు చెబితే ఆశ్చర్యపోతారు. జీలకర్ర బెల్లం ఏమో పంతులు గారు తినగా ఉండగా బాగా చిక్కని జీలకర్ర బెల్లం ముద్ద చేసేసాడు. ఈ ముద్ద ఏమో ఆయన చేతికి అతుక్కుపోయింది. ఆ అమ్మాయి చేతికి జీలకర్ర బెల్లం ఇవ్వగానే ఆవిడ నెత్తి మీద పెట్టి ఇలా తీగానే ఈ జీలకర్ర బెల్లంతో పాటు ఇది లేచి వచ్చేసింది. నెత్తి మీద విగ్గు వేస్తా ఇక చూడండి, అంత నిర్ఘాంతపోయారు. జీలకర్ర బెల్లం పెట్టాక పెళ్లి ఆగడానికి లేదు. ఇక ఆ పెళ్లి కూతురు అలా ఉండిపోయింది. వాడి నెత్తి మీద పూర్తిగా రాగి చెంబు అరగదీసి పెడతారు కదా, చింతపండు పెట్టి తోమిన రాగి చెంబులే ఉన్నది ఆ గుండు, ఒక్క వెంట్రుకు కూడా లేదు. ఈ మొత్తం విగ్గు లేచిపోయింది. ఇక అమ్మాయి ఎలా ఉండిపోయింది, ఇక ఏం చేస్తుంది? ఇక అక్కడి నుంచి ఇప్పటి వరకు రోజు ఆయన వైజాగ్లో వాళ్ళ ఆవిడ తిట్టిన తిట్టి తిట్టకుండా వెళ్ళినప్పుడు అలా మా రత్నాకర్ గారిని మీరే చేశారండి అంది. నేనేం చేశానమ్మా, వాడు విగ్గెట్టుకుంటే మధ్యలో నా మీద పడతావేమిటంటాడు ఈయన. వాళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చారు. చివరికి ఓ రోజు అన్నాను, తల వెంట్రుకలకి ఏముందమ్మా, పెళ్ళైన కొత్తల్లో ఉండి తర్వాత ఊడిపోతే మాత్రం ఏం చేస్తావు, ఈ జన్మకి అలా సర్దుకో, వచ్చే జన్మలో చూద్దాంలే అన్నాక కాస్త ఆయన కాఫీ ఇచ్చి దగ్గరికి రానిస్తోంది కానీ లేకపోతే పెద్ద ఇబ్బంది వస్తుంది. సహజంగా ఈ జుట్టు మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది మనకి, ఇది ఉంటే అందంగా ఉంటామనే ఒక పిచ్చ పెరుగుతుంది. అందుకని ఈ సౌందర్య వ్యామోహం పోవడం కోసం ఈ సౌందర్యంలోనే మనకి పాపాలు ఉన్నాయి కనుక అప్పుడప్పుడు గుండిస్తే అమ్మాయ మన అసలు రూపం ఇది అని మనకి అనిపిస్తుంది. అందుకని ఏమన్నాడు, యతః, ఎందుకంటే శిరోగతాని పాపాని, ఈ శిరస్సును ఆశ్రయించుకున్న పాపములు ముండనతో యాంతీహి, అంటే ముండనం వల్ల పోతాయి అని అంతరార్థం, పాప ప్రక్షాళన కోసం. అందుకని శిరోముండనమని ఒక గొప్ప పనిని మన పురాణాలు పెట్టాయి. కాబట్టి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తప్పక ఏదో ఒక సందర్భంలో గుండు చేయించాలి. పితృ కార్యక్రమాల్లో కానీ ఇంకేదైనా దివ్య కార్యక్రమాల్లో కానీ ఈ శిరోముండనం చేసి తీరాలి. ఇది యొక్క రహస్యం ఏమిటంటే, దేని మీద వ్యామోహం ఉంటే దానిని భగవంతుడు చాలా తొందరగా తొలగించేస్తాడు. అందుకని ఈ జుట్టు మీద వ్యామోహం పోవడానికి ముండనము చేయించాలి. ఇవన్నీ తీర్థయాత్రల యొక్క లక్షణములు. తీర్థయాత్రలో ఏమేం చేస్తే బాగుంటుందో చెప్పారు. ఆరోగ్యం బాగుంటే భూశయనంచ కృత్వ, నేల మీద చాప వేసుకుని పడుకోండి అవకాశం ఉన్నప్పుడు. కిందటిసారి ఈ శంకర్రెడ్డి గారి తల్లి వాళ్ళు వచ్చిన రోజుల్లో, అంటే 2012లో, దాదాపు 250 మంది వచ్చారు ఏకంగా. హైదరాబాద్ నుంచి 100 మంది, తక్కిన చోట నుంచి 150 మంది కదండి మొత్తం. అంతమంది వచ్చినప్పుడు ఈ హాల్లోనే పడుకునేవారు రాత్రి. రాత్రిపూట ఇక్కడే ఫ్యాన్లు వేసుకుని శుభ్రంగా అందరూ సామూహికంగా కాసేపు భజన చేసి ఇక్కడే పడుకుని అప్పుడు పొద్దున లేచి రూములకి పోయేవారు. ఎంతో వైభవంగా ఉన్నది. ఎందుకని అంటే నేల మీద పడుకోవాలి కనుక ఓ దుప్పటి తెచ్చుకుని ఇక్కడే ఈ తివాచీల మీద పడుకుని తోచిన భగవత్ సంబంధమైన కథలు చెప్పుకున్నారు, వ్యర్థ ప్రసంగం చేయకుండా వెళ్ళిపోయేవారు. అందువల్ల అప్పుడెప్పుడైనా తీర్థయాత్రల్లో భూశయనం చెయ్యాలి, యథాశక్తిగా ఉపవాసం ఉండాలి, నియమంతో ఉండాలి, పవిత్రమైన వాక్కులే ఉచ్చరించాలి, సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క నింద చెయ్యకుండా ఉంటే చాలా మంచిదన్నారు. ఇతరుల యొక్క చెడ్డని తలుచుకునే కొద్దీ వాళ్ళ పాపాలు మనకొచ్చి పడతాయి. అసలు సకల పాపాల్లో కల్లా గొప్ప పాపం ఏమిటో తెలుసా, అంటే పైశూన్యాత్, పైశూన్యం అంటే ఇతరుల మీద కొండెములు చెప్పడము కంటే మరొక పాపము లేదు. నేను ఏ పాపము చేయలేదండి, కానీ ఇతరుల మీద నేరాలు చెప్పడం నాకు అలవాటు. కొంతమందికి అలా అలవాటు ఉంటుంది. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి, నేను ఏ పాపం చేయలేదండి కానీ ఎందుకో తెలియదు కానీ అస్తమాటు ఇతరుల మీద కొండేలు చెబుతానండి, నేరాలు చెబుతానన్నాడు. ఇంకా అదొక్కటింటే చాలట, పిశునతా యద్యస్తి కిం పాతకైహి, ఇలా కొండెములు చెప్పడం మొదలు పెడితే ఇంక వేరే పాపాలు చేయక్కర్లా. పాపాలంటే వేరే పాపాలు చేయాలా, వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట, గురువుగారు నీకు మంచినీళ్ళు పంపారట అని. నేనేం మంచినీళ్ళు పంపుతాను ఎవరికన్నా, ఇలా ఇతరులకు ఎవరికైనా ఇంత సేవ చేస్తే పక్కవాడు ఏడుస్తారు కొంతమంది. ఇలా ఏడవడం ఉందే, ఈ పిశునత్వం ఉందే, లేనిపోయినవి చెప్పడం ఉందే, ఇంతకంటే మహాపాపం మరొకటి లేదు ఈ సృష్టిలో. ఘోర పాపాల్లో కల్లా పాపం పిశునత్వం. ఇప్పుడు ఈ శ్లోకం విన్నారుగా మీరు, పిశునత యద్యస్తి కిం పాతకైహి. పిశునత్వం అంటే పక్కవాడి మీద చాడీలు చెప్పడం, ఇతరుల యొక్క ఓ బాగుని చూసి ఏడవడం, అది గొప్ప మహాపాపం. పాపాల్లో కల్లా గొప్ప పాపం అదే, ఇంకంతకు మించిన పాపం మరొకటి లేదు. అందుకని ఇతరులు బాగుపడితే సంతోషించు. భగవంతుడు మనల్ని సృష్టించింది ఎందుకని, సాటి ప్రాణులకు ఉపకారం చేయడానికి. వీళ్ళందరూ పరమాత్మ స్వరూపాలే. ఇతరులు బాగులు చూచి ఓర్వలేకపోతే ఇంకెలాగండి. ఇంకోటి చెప్పనా, మాబోటి వాళ్ళకి పక్షపాతం పొరపాట్లు కూడా ఉండదు. కొంతమంది పేర్లు గుర్తుంటాయి, కొంతమందికి అవసరం ఉంటుంది. నేను ఎందుకు కొంతమందికి స్వయంగా సేవ చేస్తానంటే వారికి ఆ సేవ వల్ల కొన్ని లాభాలు చేకూరాలి. ప్రస్తుతం వారికి ఉన్న కర్మయోగం చెడ్డ తొలగించడం కోసం స్వయంగా అక్షతలు ఇస్తాను, కొందరికి స్వయంగా నెత్తి మీద వస్తాను, కొందరికి స్వయంగా ప్రసాదం ఇస్తాను. అవసరం లేని వాడికి నేను జల్లన, ఇంకొకళ్ళ ద్వారా చేయిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను వడ్డించానంటే అందరికీ వడ్డించక్కర్లా. ఒకళ్ళిద్దరికి ఎందుకు వడ్డిస్తానంటే బహుశా వారికి ఏదో గండం ఉందని అర్థం అన్నమాట. చాలా కాలం క్రితం ఒక ఇంటికి స్వయంగా వెళ్ళి నేనే లడ్డూ ప్రసాదం ఇచ్చి అక్షతలు పట్టుకెళ్ళి ఆ ఇంట్లో జల్లాను. జల్లగానే ఆ అపార్ట్మెంట్లో, అదొక అపార్ట్మెంటు సముదాయం, భవన సముదాయం, చాలా ఫ్లాట్స్ ఉన్నాయి, అందులో చాలామంది ఉన్నారు, అందులో నా భక్తులు చాలామంది ఉన్నారు. ఒక్క ఫ్లాట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ మీద జల్లి అక్షతలు ప్రసాదం ఇవ్వగానే తక్కిన వాళ్ళు మా ఫ్లాట్లోకి ఎందుకు రాలేదు, గురువుగారి పక్షపాతం, వాళ్ళకే ప్రసాదం ఇచ్చారన్నారు. అప్పుడు అసలు విషయం చెప్పాను. ఏలూరులో కిలారం బ్రదర్స్ అని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళకు ఒక పెట్రోల్ బంకు ఈ మధ్యన ఏదో కారణం చేత అది మూసారు. ఆ రాముడి గారి తల్లికి మరి కాసేపట్లో ప్రాణం పోతోంది.
అందుకని నేనేం చేశాను, ఆవిడ ప్రాణం పోతుంది కనుక ఈ ప్రసాదం పెట్టుకెళ్ళి అక్షతలు ఎత్తిమే చల్లి ఆవిడ చెవిలో ఓం నమో నారాయణయ్య అని గట్టిగా అరిచాను. ఇది ఎప్పుడు జరిగింది? 2001. వెంటనే ఆవిడ టక్కర్లో ఉలిక్కిపడి లేచి కూర్చుంది. 2011 వరకు 10 ఏళ్ళు బతికింది ఆవిడ ఏకంగా. తర్వాత 10 ఏళ్ళు హాయిగా, మీరు కావాలంటే వెళ్ళి అడగండి, ఏలూరులో పెట్రోల్ బంకు రాముడి గారి తల్లి 10 ఏళ్ళు బతికింది. అందుకని నేను అక్షతలేసి ప్రసాదం ఇచ్చాను తప్ప ఆవిడ మీద పక్షపాతం, పక్కింటి వాడి మీద పక్షపాతం లేకపోవడం కాదు. కాబట్టి ఎవరైనా పక్క వాళ్ళకి నేను మంచినీళ్ళు ఇచ్చినా లేక పక్క వాళ్ళకి లడ్డూ పెట్టినా మీకైతే ఇస్తారుగా, మాకెందుకు ఇస్తారని అనరకండి. అది పిచ్చమాటలు. ఆ పిచ్చమాటలు మాట్లాడేవాళ్ళు అంటే నాకు చాలా చికాకు. ఎందుకంటే మీ అందరి యొక్క బాగోగులు కోరుకుని ప్రతి వ్యక్తిని ఆశీర్వదించడం కోసం, వారి కష్టం తొలగించడం కోసం ఆ పని చేస్తాం. అంతేగాని గురువుగారి పక్షపాతం అంటే మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా నాకు పుత్రులతో సమానం, స్త్రీలంటే పుత్రికలతో సమానం, గురువు అంటే తండ్రితో సమానం. గురువు అనే శబ్దానికి తండ్రి అని పేరు. అందువల్ల జగద్గురుడైన శివుడు ఎటువంటి వాడో గురువు కూడా అటువంటి వాడే. ఆ దృష్టితో గురువుని చూడాలి. ఎప్పుడు వాడు గుర్తుపెట్టుకోండి, గురువుల దగ్గర పొరపాటున కూడా పక్షపాతం ఉండదు. ఈ రోజు నుంచి అలాంటి భావన విడిచిపెట్టాలి. అలా మనం మాట్లాడే మాటలకి పిశునత్వము, పైశూన్యము అని పేరు. ఆ పిశునత్వము క్షేత్రములలో అస్సలు పనికిరాదు. అందులో నైమిషారణ్యం మరింత దివ్యక్షేత్రం. అందుకే పూర్వం ఋషులు పవిత్రమైన వాగ్యజ్ఞం చేసేవారు. భగవంతుడు నాకు దివ్య దృష్టి ఇచ్చాడు, మీ రూములో కూర్చుని మీరు మాట్లాడుకున్న ఆ విషయం నాకు తెలుస్తుంది సుమండి, ఎవ్వరూ నాకేం చెప్పక్కర్లా, కానీ ఇక్కడ కూర్చుంటే మిమ్మల్ని చూడగానే మీ లక్షణం నాకు అర్థమవుతుంది. కాబట్టి గురువులకి నమస్కరించడం కంటే గురువులు చెప్పినట్టు చేయడం చాలా గొప్పది. గురువులకి దానం చేయడం కంటే గురువులు చెప్పిన మార్గంలో నడుచుకోవడం మంచిది. పవిత్ర మార్గం అన్ని జీవుల్ని రక్షిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలన్నమాట, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క నేరములు ఒగ్గడించకూడదు. ఇప్పుడు మీకు ఒక గొప్ప కథ చెప్పాలి. పురాణములు మనకిచ్చిన సందేశం అది. పూర్వం యమధర్మరాజు గారు యమస్మృతిలో రాసిన గొప్ప కథ. ఒకప్పుడు ఈ నైమిషారణ్యానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో, ఈ అడవికి వచ్చేటప్పుడు చిన్న చిన్న కుగ్రామాలు ఉన్నాయి, అవి అడవుల్లో ఉండే గ్రామాలు. అడవుల్లో ఉండే గ్రామాలని పక్కణము అంటారు, గుర్తుపెట్టుకోండి. పల్లి అంటే చిన్ని గ్రామం, 1000 జనాభా లోపు ఉంటే దాన్ని పల్లె లేక పల్లి అంటారు. సంస్కృతంలో పల్లి, తెలుగులో పల్లె. 2000 దాటి 10,000 మధ్యలో ఉంటే పట్టణం అనేవారు పూర్వం. 10,000 జనాభా దాటి 200,000 లోపు ఉంటే దానికి మహాపట్టణం అని పేరు. 500,000 జనాభా దాటితే నగరం అని పేరు. మహానగరం అంటే 10,000,000 దాటి ఇంకా అక్కడి నుంచి ఎంత జనాభా ఉన్నా దానికి మహానగరం అని పేరు. ఇంకా అడవులలో ఉండే పల్లెటూళ్ళు ఉంటాయి కదా, వాటికి పక్కణం, కాకింద కావచ్చు, పక్కణము అంటారు. ఈ నైమిషారణ్యం వచ్చే ప్రాంతంలో ఒక చిన్న పక్కణం ఉన్నది, దానికి సీతాపురము అని పేరు. ఇప్పుడు మనం సీతాపూర్ డిస్ట్రిక్ట్లోనే ఉన్నాం. ఆ పక్కణంలో ఓ బాగా చదువుకున్న పండితుడు ఒక ఆయన ఉండేవాడు. చాలా తక్కువ జనాభా ఉండేవారు ఆ ఊళ్ళో. ఆ ఊళ్ళో ఎక్కువ గొల్లవాళ్ళు ఎక్కువ ఉండేవారు. చాలా భక్తి శ్రద్ధలతో ఊళ్ళోకి ఎవరైనా వస్తే వాళ్ళకి పాలు, పెరుగు, వెన్న, మేగడ ఇలాంటివన్నీ అంటగట్టి వాళ్ళకి ఏదో యథాశక్తిగా సేవ చేసేవారు. అమ్ముకోవడం తక్కువ అండి, పూర్వం ఉచితంగా ఇవ్వడం ఎక్కువ. ఏదో ఇస్తే కొంచెం తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఆ రోజుల్లో. డబ్బుల కంటే మనుషులకి బంధం ఎక్కువ ఆ రోజుల్లో. ఆ ఊళ్ళో గొల్లవాడు ఉండేది. ఎవరికైనా సరే పెరుగు, పాలు, వెన్న, మేగడ, నెయ్యి ఇచ్చేది. ఆ ఊళ్ళో ఉన్న ఒక పండితుడు ఓసారి తన తండ్రికి తద్దినం పెట్టాలనుకున్నాడు. తద్దినానికి అన్నిటికంటే ప్రధానమైనది చిక్కని చక్కని పెరుగు. అందుకని ఆ ఊళ్ళో ఉన్న పెద్ద గొల్లావిడ ఒక ఆవిడ పిలిచి, అందరికీ ఫ్రీగా ఇచ్చే మంచి ఆవిడ, ఆవిడ ఆవిడ పిలిచి రేపు వచ్చేటప్పుడు ఒక కుండతోటి ప్రత్యేకమైన పెరుగు పట్టుకురా. ఆ పెరుగు కూడా మామూలు పెరుగు అయి ఉండకూడదు. ఆవు పాలు పితికి బాగా ఎర్రగా పొయ్యి మీద కాచి చల్లారిన తర్వాత తోడు పెట్టి బాగా మేగడగట్టిన కమ్మని చిక్కని మేగడ పెరుగు కుండపళంగా పట్టుకొచ్చాయి. ఎంత డబ్బు అయినా ఇస్తానంటే మీరు ఇచ్చింది చాలండి, నాకు ఎక్కువ డబ్బక్కర్లా, రేపు పొద్దున పెరుగు పట్టుకొస్తానంది. తద్దినం ఎన్నింటికో తెలుసు కనుక ఆవిడికి, 12 గంటలకి పెడతారు కనుక నేను మీకు 10 గంటలకల్లా పెరుగు అందజేస్తానండి అంది. ఇప్పుడు ఈ పంతులు గారు తన తండ్రికి తద్దినం పెట్టడానికి భోక్తల్ని పిలవాలనుకున్నాడు. తద్దినంలో ప్రధానం ఏమిటంటే భోజనం చేయడానికి 2 మనుషులు ఉండాలి, భోక్త అంటారు వాళ్ళని. ఈ భోక్తల్లో సన్యాసి కనుక ఒకడుంటే ఇంకా ఆ పితృకార్యం పరమ పవిత్రం అయిపోతుంది. సాధారణంగా సన్యాసులు భోక్తృత్వానికి రారు. ఈ తద్దినాల్లో భోక్తలుగా సన్యాసులు పిలిచినా రమ్మంటే రారు వాళ్ళు. కానీ ఒకవేళ పొరపాటున ఎవరైనా ఎతి వస్తే, ఒక పౌరాణికుడు వస్తే, ఆ పితృకార్యం చాలా పవిత్రమైనది అవుతుందని పితృదేవతలు తరిస్తారని శాస్త్రం. ఈయన అదృష్టవశాత్తు ఆ ఊళ్ళోకి పురాణాలు చెప్పడానికి ఒక సన్యాసి వచ్చాడు. ఈయన సన్యాసి దగ్గరికి వెళ్ళి కాళ్ళు గట్టిగా పట్టేసుకుని, సాధారణంగా సన్యాసులు తద్దినానికి భోక్తగా వెళ్ళరండి, అయినా నేను మిమ్మల్ని బతిమాలు అడుగుతున్నాను, నా పితృదేవతల్ని మా నాన్నని తరింపజేయడానికి రేపు ఒక్కరోజు మా ఇంటికి భోక్తగా రండి అని కాళ్ళు పట్టుకుని బాగా ప్రార్థించాడు. ఆయన జాలిపడి, సర్లే అయితే ఈ ఒక్కసారికి నా నియమాన్ని వదులుకుని రేపు భోక్తగా వస్తాను. రెండో భోక్త ఎవరు అంటే, ఇంకెవరూ దొరకలేదండి, అయినా సన్యాసి ఒకడు భోక్తగా వస్తే వేరే భోక్త అక్కర్లేదు, మీరు ఒక్కరు చాలండి అన్నాడు. సన్యాసి గారు ఒప్పుకున్నారు. ఈయన ఎంతో ఆనందపడిపోయి, పెరుగు పోసే గొల్లావిడ గొప్ప ఆవిడ, ఆవిడ మంచి పెరుగు పట్టుకొస్తుంది, ఆ చిక్కర పెరుగుతో ఈ సన్యాసికి అన్నం పెడుతున్నాను, సన్యాసి ఒక్కడు భోక్తగా వస్తే 1000 మంది భోక్తలు వచ్చిన పుణ్యం వస్తుంది, ఇక నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాడు ఆయన. ఇంకా రాత్రి ఆనందంతో సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. పొద్దున్నే వంటవాళ్ళని పిలిపించాడు. పితృకార్యానికి గారెలు పాయసం ఉండి తీరాలి, అందుకే గారెలు పాయసం ఒకే రోజు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అన్నం పరమాన్నం గారెలు ఒకే రోజు చేస్తే అది తద్దినం భోజనం, ఆ రెండూ మాత్రం కాంబినేషన్ పనికిరాదు. ఈ విధంగా గారెలు పాయసం, అల్ల పచ్చడి, ఇంకా రకరకాల కూరలు, దోసకాయ ఎట్టి పరిస్థితుల్లో తద్దినం నాడు వాడకూడదు, పలాండువు, దోస, పెండలం, ఉల్లి, ఈ 4 మాట వరసకు కూడా మనికిరావు. నేను ధర్మ సందేహాలకు తీర్చడానికి ఒక పుస్తకం రాశాను, ఆ పుస్తకంలో ఈ శ్లోకాలన్నీ ప్రామాణికంగా ఇచ్చాను. దోస, పలాండు, ఉల్లి, పితృకార్యంబుల నిషిద్ధంబులు అని, ఆనపకాయ, ఇంగువ, అలసందెలు, పెండలం, దోస, ఉల్లి, ఇవి పితృకార్యక్రమాలకి పనికిరావు. పితృకార్యక్రమాలలో ఆనపకాయ కూడా పనికిరాదని చెప్పారు, వంకాయ పనికిరాదు, ఇంకా పనికొచ్చేమేమిటి, బెండ పనికొస్తుంది, దొండకాయ పనికొస్తుంది, కందా పచ్చలి పనికొస్తుంది, మళ్ళీ ఇంకా తక్కినవి ఏవైనా పనికొస్తాయి. పచ్చళ్ళలో ముఖ్యమైనది మామిడికాయ దొరికితే మామిడికాయతో పచ్చడి పెట్టడం మంచిది, అల్ల పచ్చడి తప్పక ఉండడం మంచిది. ఆ రోజు సాంబారు పెట్టకూడదు, చారు మాత్రమే పెట్టాలి, పెరుగు మాత్రం తప్పనిసరిగా ఉండాలి, గారెలు ఉండాలి, పరమాన్నం ఉండాలి, కందిపప్పు బదులుగా పెసరపప్పు వండాలి, పెసరైనా పెసర ఉండాలి, కంది మాత్రం పనికిరాదు. దేవతల కార్యక్రమానికి కందిపప్పు, పితృదేవతలకి పెసరపప్పు పెట్టాలి, ఇవన్నీ నియమం. ఇంకా తద్దినం దొరుకుతున్న చోట ఊరబంది, కోడి, నపుంసకుడు ఈ 3 ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. తద్దినం పెట్టేటప్పుడు నపుంసకుడు, హైదరాబాద్లో వీపు మీద ఇలా చేతులు కొట్టి బావయ్యో అని 10 రూపాయలు లక్కుపోతారే వాళ్ళు, ఈ తద్దినం రోజు పనికిరారు, ఆ రోజు మాత్రం వాళ్ళు అక్కడికి రాకూడదు. పంది పనికిరాదు, కోడి ఒకటి పనికిరాదు, వీళ్ళు శ్రాద్ధానికి నష్టం కలగ చేస్తారు, అందుకని వీళ్ళు రాకుండా తలుపు వేసి పెడతారు. అందుకని ఈయన కావలసిన పదార్థాలన్నీ సిద్ధం చేశాడు. సన్యాసి గారు వచ్చారు, కూర్చోబెట్టాడు. మంచి పంతులు గారు కూడా వచ్చారు, మంచి కంఠంతో మంత్రం చెప్పారు. ఇక భోజనంలోకి పెరుగు తెమ్మన్నారుగా గొల్లావిణ్ణి, ఆవిడ 10 గంటలకల్లా కొండను ఎత్తు మీద పెట్టుకుని కృష్ణ కృష్ణ అనుకుంటూ వచ్చింది. ఆ పూట చిన్న పొరపాటు జరిగింది. ఈ పెరుక్కొండకి పైన ఆవిడ ఒక గుడ్డ కట్టింది. పూర్వం గుడ్డ కట్టి వాసిన గుడ్డని కట్టేవారు. ఇంత గాలికి ఆ గుడ్డలా ఎగిరిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఓ పెద్ద నల్లతరాచుపాముని గద్దెత్తుకుపోతోంది. గద్దెత్తుకుపోతుంటే పొడి చేస్తూ ఉంటే నల్లతరాచుపాముని పాము బాధ తట్టుకోలేక బుస్సు బుస్సు అని విషాన్ని కక్కింది. ఆ విషం ఆకాశం నుంచి సూటిగా వచ్చి పెరుక్కొండలో పడిపోయింది. ఈవిడికి తెలియదు, నెత్తి మీద కొండెట్టుకున్నవాడికి ఇందులో విషం పెట్టినట్టు ఏం తెలుస్తుంది. కొండ పట్టుకొచ్చి యజమాని గారికి ఇచ్చింది, ఆయన డబ్బులు ఇచ్చాడు, ఆవిడ పట్టుకుపోయింది. మంచి గడ్డ పెరుగది, మేగడ పెరుగది. పాపం సన్యాసి గారు రాకరాక భోజనానికి వస్తే అన్ని పదార్థాలు పెట్టి ఆ ఆఖరణ పెరుగేసి అన్నం పెట్టాడు ఆయన. అందులో పెరుగు చాలా చిక్కగా కమ్మగా ఉందేమో, మేగడతోటి పులుపు లేకుండా రుచిగా ఉందనుకుని సన్యాసి గారు భలే ఉంది మొత్తం వేసేయన్నాడు. పెరుగంతా ఎప్పుడూ లేదు, మొత్తం పెరుగంతా వేసుకుని జుర్రుకు తినేశాడు.